Now you are listening to Mayan Media, the voice of India.
మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి.
మేము బయటకు వచ్చాం, మా వెనకనే నా సామాను వచ్చింది. బయటికి రావడంతో వీధిలో విపరీతమైన జనసమూహం అన్ని వైపులకు ఎంతో తొందరగా నడిచిపోతున్నారు. ట్రామ్ కార్లు, మోటార్ కార్లు, గుర్రంబళ్ళు వేలాది సంఖ్యలో దౌడు తీస్తున్నాయి. ఇంత హడావిడేమిటో, ఎక్కడికి పోతున్నారో వీళ్ళంతా అనుకున్న ఒక్క మాట.
ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడము? ఇంకా ఈ కుక్ మనిషి నన్నిక్కడ విడిచిపోతాడు కాబోలు ఎలాగా అనుకుంటూ, నన్నిక్కడ ఏదైనా హోటల్కి చిన్నదైతే సరిపోతుంది, పంపుతావా అన్నాను. అంటే అతను,
హోటల్కొద్దు, మీకంతా కొత్తగా ఉంటుంది, మీకే సలహా చెప్పేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఇండియా హౌస్ అని ఒకటి గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన వసతి గృహం ఉంది, అందులో అందరూ మీ దేశస్తులుంటారు. నిన్ను అక్కడ దిగబెడతాను, అక్కడి నుండి నీ తర్వాత ఏర్పాట్లు చేసుకో అని ఓ గుర్రబండి పిలిచి నన్ను అందులోకి ఎక్కమని, తను నాతో కూర్చుని క్రాయ్వెల్ రోడ్డుకు పోనిమ్మని బండివాన్తో చెప్పి చలిగాలి తగలకుండా తలుపులు బిగిచ్చాడు. పావుగంటలోనో అరగంటలోనో ఇండియా హౌస్ దగ్గర బండి ఆగింది. మేము దిగి లోపలికెళ్ళాం. అక్కడున్న వసతి యజమానికి కాబోలు నా స్నేహితుడు నన్ను పరిచయం చేశాడు. నా బాధ్యత అతనికి అప్పగించి అతనితో ఖర్చాలనం చేసి, గుడ్ బై అండ్ గుడ్ లక్ యంగ్ మ్యాన్, ఐ విష్ యూ వెల్ అని చరచర బయటికి వెళ్ళిపోయాడు. నా సామాన్ లోపలికి రావడం నేను చూడనే లేదు, నా వెనకనే ఉంది. ఆ యజమాని నన్నొక్కసారి నిదానంగా చూసి, ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నాడు. మెడ్రాస్ అన్నాను దర్జాగా. నన్ను కూర్చోమని సంజ్ఞ చేశాడు. నేను కూర్చున్నాను.
ఇక్కడికి ఎందుకొచ్చావు
అన్నాడు.
ఎందుకొచ్చావేమిటి వెధవ ప్రశ్న? అంత దూరం నుంచి తన ముఖాల విందం చూడడానికి వచ్చాననుకున్నాడు కాబోలును.
నేను చదువుకోవడానికి వచ్చాను
అన్నాను. ఏం చదువుతావు అన్నాడు.
చదవడానికేముంది, బారిస్టర్ తప్ప మరేం చదవని నా అభిప్రాయం.
బారిస్టర్ అని చెప్పాను.
ఈ ఊళ్ళోనేనా
అన్నాడు. బహుశా ఎడింబరా అనుకుంటున్నాను అన్నాను.
అయితే ఇక్కడ ఎన్నాళ్ళుంటావు
అన్నాడు. ఒక్కరోజు, తప్పితే 2 రోజుల కంటే ఉండను అన్నాను. నువ్వు భోజనం చేయలేదు కదా అన్నాడు.
లేదు
అన్నాను. అయితే నీవు భోజనాల గదిలోకి వెళ్ళి అక్కడ భోంచేయి, ఈ లోపున నీకు గది ఏర్పాటు చేస్తాను అన్నాడు.
ఈ కొత్త మనిషి అక్కడ నౌకర్ కాబోలు నన్నెంతో గౌరవంతో లోపలికి తీసుకెళ్లాడు. అదొక పెద్ద గది, ఎంతో విశాలంగా ఉంది. గది మధ్యను నిలువున ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద బల్ల, దాని చుట్టూ కుర్చీలు. అప్పుడే భోజనాలు చేసి ఓ పంక్తి లేచింది కాబోలు. బల్ల నిండా పళ్ళాలు, వాటి నిండా భక్తశేషం, మంచినీళ్ళ గ్లాసులు, చెంచాలు, కత్తులు వగైరా సామాగ్రి అంతా పరిచున్నాయి. కొందరు యువకులు, మగవాళ్లు అక్కడే గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఒక్కసారి నాకేసి తిరిగి నన్ను కొత్త జంతువును చూసినట్లుగా చూశారు. వారప్పటికి పెద్ద నాగరికులైనట్లును, నేను పల్లెటూరు బచ్చానైనట్లు. ఒక్కరూ నా దగ్గరికి రాలేదు, ఒక్కరూ నన్ను పలకరించలేదు. ఏమిటి వీళ్ళకింత వింత ప్రవర్తన?
కొత్తవాడు కనబడ్డంతోటే, మీదే ఊరు, ఎందాక వెళ్తారు, ఏం పని మీద వెళ్తున్నారు, పొద్దుపోయినట్టుంది, మీరిక్కడ భోంచేసి వెళ్ళండి అంటూ ఏదో ఆ కొత్త మనిషిని పలకరించి పరిచయం చేసుకొని అతనికేమీ ఇబ్బంది లేకుండా పంపించడం మన సాంప్రదాయం కదా. ఇదేమిటి, వీళ్ళందరికీ ఒక్క మాట వాగ్బంధనం అయినట్లు. ఒక్కడూ మాట్లాడేమి, పలకరిస్తే ముత్యాలు రాలిపోతాయా? పరాయి మనిషితో మాట్లాడితేనే గౌరవభంగమా?
నేనేమైనా వాళ్ళనేమైనా అడుగుతానా? ఏ సహాయమైనా అర్థిస్తానేమోనని భయమా? ఏమిటో, నాకంతా వింతగా ఉంది. ఇంతలో నన్ను లోపలికి తీసుకొచ్చిన మనిషి అక్కడ బల్లపై సామాన్లు కొన్ని తప్పించి ఖాళీ చేసి నన్ను దయచేసి అక్కడ కుర్చీ మీద కూర్చోమన్నాడు. తమకేం కావాలి అని అడిగాడు. ఇంతలో అక్కడ ఉన్న సమూహంలో ఒక పెద్ద మనిషి నా మీద దయతలుచుకాబోలు నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చొని, మీరెక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరు ఎప్పుడొచ్చారు? అన్నాడు. నేను మద్రాసులో గోదావరి జిల్లా నుంచి వచ్చాను. నేను తెలుగువాణ్ణి అన్నాను. ఆ మాటలు విని అక్కడ సమూహంలో ఉన్న మరొక అతన్ని పిలిచి, మీ జిల్లా నుంచి వచ్చాడయ్యా అన్నాడు. ఆ తెలుగాయన, ఈయన ఎవరో ఏమిటో ఎరగను, ఎప్పుడూ చూడలేదు, నాకెవరూ పరిచయమూ చేయలేదు, నేనెలా మాట్లాడను అన్నాడు. నా పక్కనున్న పెద్ద మనిషి నవ్వుకొని, అవును నిజమే సుమా, నాకు ఎవ్వరూ పరిచయం చేయకపోయినా నేను మర్చిపోయి మాట్లాడేస్తున్నాను, అయినా పాపం ఈయనేం అనుకోలేదు అంటుండగా అవతల పెద్ద మనిషి గబుక్కొని తిరిగి వెళ్ళిపోయాడు. నా పక్కనున్న పెద్ద మనిషి, అయ్యా మీరేం తీసుకుంటారు, మీరు శాకాహారులా మాంసాహారులా అన్నాడు. నేను కేవలం శాకాహారిని అన్నాను. నన్ను లోపలికి తీసుకువచ్చి వెనకనే నిలబడి ఉన్న నౌకర్తో నాకు శాకాహార భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు. అతను కొంచెం అన్నం, కొంచెం కూరలాంటివి తీసుకొచ్చి పెట్టాడు. తరువాతను కొంత రొట్టి, వెన్న, ఏదో జామ్మట అది పెట్టాడు. ఆకలి మీద ఉన్నాను గనుకను ఆకలి రుచి అరగదన్నట్లు మాట్లాడకుండా రెండు ముద్దల్లో అదంతా ఊదేశాను. తర్వాత పుడ్డింగుట, సగ్గుబియ్యం పరవాన్నం గట్టిగా ముద్దలా ఉన్న తీసుకొచ్చి దానిలో పోసుకోవడానికి వేడి పాలు, కొంత పంచదార తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అది తీసుకొని లేచాను. నా గదికి తీసుకువెళ్తానన్నాడా నౌకరు. రేపొద్దున్న మిమ్మల్ని కలుసుకుంటాను, మీకేమైనా సలహా కావలిస్తే చెప్తాను అన్నాడు మా నూతన పరిచయస్థుడు. తన పేరు మీనన్నని చెప్పాడు. గుడ్ నైట్ అని చక్కా పోయాడు. నౌకరు నన్నొక చిన్న గదిలో ప్రవేశపెట్టి నాకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి, గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్ అని చక్కా పోయాడు. నా సామాను అదివరకే గదిలోకే వచ్చి ఉంది. నేను మంచం మీద కూర్చొని కోటు తీసేసి నెమ్మదిగా బూట్లు మేజోళ్లు విప్పుకుంటుంటే అప్పుడు హఠాత్తుగా భోజనం ముందు కాళ్ళు చేతులు కడుక్కోలేదన్న విషయం స్ఫురణకొచ్చింది. ఈ దేశంలో ఉన్నప్పుడు ఆచారం పాటించవలసిన అవసరం ఉండదు కాబోలు అనుకున్నాను. కాళ్ళు చేతులు కడుక్కోకుండా మాలగుడ్డలతోటే తింటావా ఏమిట్రా అన్న మా అమ్మ మందలింపులు జ్ఞాపకానికి వచ్చాయి. నా షరాయి కూడా విడిచి పంచె కట్టుకొని మంచం మీద వెన్ను వాల్చాను. ఇంకా భవిష్యత్ ఏమిటి అని అనుకుంటూ ఉన్న నన్ను ఉత్తర క్షణంలోనే నిద్రాదేవి ఆవహించింది. ఇంటి దగ్గర అలవాటు చొప్పున ఉదయాన్నే అనగా 6 గంటల లోపులోనే మెలకు వచ్చింది. లేచి కిటికీ తెర తొలగించి గాజు తలుపుల్లో నుంచి బయటికి చూస్తే అంతా అంధకారంగా ఉంది. ఈ వసతి గృహంలో కూడా సంచలనం ఆట్టే ఉన్నట్టు కనబడలేదు. ఈ మేడలు, ఇక్కడ కట్టుబడి ప్రతిచోట ఈ కుర్చీలు, సోఫాలు, నడవడానికి నేల మీద తివాసీలు, అన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లోనూ ఎక్కడా ఇటువంటి చూడలేదు. ప్రతి తలుపుకి, కిటికీలకి కూడా అందమైన బోలెడంత ఖరీదైన తెరలు కూడాను. ఎందుకో, వాటి ఉపయోగం ఏమిటో నాకేం అర్థం కాలేదు. హాయిగా గాలి చొరకుండా, ఊపిరాడకుండా ఇంత బందోబస్తు ఎందుకో ఊహించలేకపోతున్నాను. తరువాత ఫ్రాన్స్లోనూ ఇక్కడ కూడా ఇళ్లకు, షాపులకు అన్నిటికీ కూడా అద్దపు తలుపులే. వాళ్ళకిక్కడ దొంగల భయం ఉండదు కాబోలు. తమాషాకు ఇళ్ల మీద రాళ్ళు విసిరే అల్లరి పిల్లలు ఉండరు కాబోలు అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ మళ్లీ కాసేపు మంచం మీద పడుకున్నాను. ఇంకా ఇంత చీకటేమిటి, తెల్లవారకపోవడం ఏమిటి, సూర్యుడేమన్నా లేవడం మర్చిపోయాడా? ఇక్కడ జనం అంతా ఎప్పుడు లేవడం, మొహాలు కడుక్కోవడం వగైరా నిత్యకృత్యాలన్నీ ఎప్పుడు, వాళ్ళ పనిపాటలు చూసుకోవడం ఎప్పుడు, ఆడమగ కూడా బారెడు పొద్దెక్కిన తర్వాత లేస్తే వంట వార్పు ఎప్పుడు అనుకుంటూ ఆలోచిస్తుంటే మళ్లీ ఓ మబ్బు తెర వచ్చింది. కునుకు పట్టింది. మరో గంట వరకు మెలకు రాలేదు. అప్పుడు లేచి తొందరగా ముఖం కడుక్కుందాం అనుకుంటే ఎక్కడికెళ్లాలో తెలియలేదు. తలుపు తీసి చూస్తే బయట ఎవ్వరూ కనబడలేదు. మళ్లీ లోపలికి వెళ్ళి ఎలాగా అని ఆలోచిస్తుంటే గోడ మీద ఒక చోట ప్రెస్ బటన్ సర్వెంట్ అని ఉంది. ఇదేమిటో చూద్దామని వాళ్ళు రాసినట్టుగానే ఆ బొత్తాన్ని నొక్కాను. ఉత్తర క్షణంలో గాల్లో నుంచి వచ్చినట్లుగా ఓ మనిషి తలుపు తీసుకొని లోపలికొచ్చాడు. వాడి వేషం, నిలబడ్డ టీవీ అన్నీ చూస్తూ వీడెవడైనా పెద్ద ఉద్యోగా అనుకున్నాను. వాడికేస్ తెల్లబోయి చూస్తుంటే వాడే కొంచెం ముందుకు శిరస్సు వంచి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ సార్, హ్యాడ్ సౌండ్ స్లీప్ అన్నాడు. తరువాత ఆరువాడిల్లు బంగారంగాను అందులోనూ పెద్ద ఉద్యోగిలా వేషం వేసుకుని కూడాను అనుకొని ఆశ్చర్యంతో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే మళ్ళీ వాడే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్ అన్నాడు. అప్పటికి నా మందబుద్ధికి వాడు నౌకర్ కాబోలని తోచింది. ఆ గోడ మీద కూడా ప్రెస్ బటన్ సర్వెంట్ అన్న వ్రాత జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నేను దర్జాగా లేచి నుంచొని వాళ్ళ దేశాచారం కదా అని కరచాలనానికి చెయ్యి చాపాను. వాడు నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అని నా చెయ్యి ముట్టి ముట్టనట్టుగా అందుకొని విడిచిపెట్టాడు. ఐ వాంట్ టు లావెటరీ వేర్ అన్నాను. ఓ దిస్ వే సార్ అని రాజు ముందు నౌకర్లా నడుస్తూ పక్కనున్న గదికి దారి తీశాడు. తలుపు తీసి యూ కెన్ వాష్ హియర్ సార్ అని గోడనన్న ఒక పింగాణి పళ్ళెం అందులోకి ఉన్న కుళాయి చూపించాడు. ఒక పెద్ద పింగాణి తొట్టి చూపించి యూ కెన్ హ్యావ్ యువర్ బాత్ హియర్ సార్ హాట్ ఆర్ కోల్డ్ అని అందులోకి ఉన్న రెండు కుళాయిలు ఒక మాట తిప్పి చూపించాడు. ఒక దాంట్లో నుంచి పొగలు చిమ్ముతూ వేడి నీళ్లు, రెండో దాంట్లోంచి జివ్వుమనే చల్లని నీళ్లు వచ్చాయి. తరువాతను పక్కనున్న ఇంకో గోడ చూపించి మీట్ యూ లేటర్ సార్ అని చక్కా పోయాడు. ఏది చూసినా అంతా వింతగానే కనబడింది. మన దేశానికి ఈ దేశానికి ఏ విషయంలోనూ సాపత్యం కనపడలేదు. ఆ గదిలో నా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎంతసేపు పట్టిందో, ఎలా తెమ్ముల్చుకుని బయటపడ్డానో చెప్పుకుంటూ పోతే చాలాసేపు పట్టడం, కొంచెం విసుగుదలగా ఉండడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు. కానీ ఒక్క మాట మటుకు చెప్పక తప్పదు. ఏదైనా కొత్త పద్ధతులు కనబడ్డప్పుడు వాటి సంగతి సందర్భాలు, మంచి చెడ్డలు, ఉపయోగాలు ఇట్టే ఊహించుకొని ఉపయోగించగలిగే వాళ్ళు తప్ప తక్కిన వాళ్లకు, అనగా సామాన్యులకు ఇదొక పరీక్షా సమయమే అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. ఇంకొక సంగతి ఇక్కడ చెప్పాలి. నేను ముందు నా గదిలోకి వెళ్ళి తువ్వాలది తెచ్చుకోవాలనుకున్నాను. ఇంతలోకే ఎదురుగుండా ఉన్న చాకలు తెచ్చిన తువ్వాలు, సబ్బు కనబడితే ఇవెందుకున్నాయి ఇక్కడ, మన కోసమేనా? నా కోసమే అయితే నా ఒక్కడికే ఈ మర్యాద చూపించారా, లేక కొత్తగా వచ్చిన ప్రతి వాళ్లకు తలొక తువ్వాలు వాళ్లే ఇస్తుంటారా అనే సందేహం కలక్కపోలేదు. అయినా మల్లె పువ్వులా ఉన్న ఆ తువ్వాలు చూసి విడవబుద్ధి కాలేదు. ముందు ఉపయోగించుకుంటే నా సందేహం తర్వాత తీర్చుకోవచ్చుని అనుకున్నాను. గదిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి చోట పరుపులు, దిండ్లు, దుప్పట్లు అన్నీ వాళ్లే అందించడం నా పక్క వేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఇంతలోనే తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం అయ్యింది. తలుపు తీశాను. ఇంత క్రితం వచ్చిన నౌకరే పెద్ద పళ్ళెంలో టీ, కొన్ని రొట్టె ముక్కలు, వెన్న, పంచదార, పాలు వగైరా తీసుకొచ్చి బల్ల మీద పెట్టి నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. ఏమిటి మర్యాద ఈ రాజలాంఛనాలు అనుకుంటూ పలహారం చేసి, ఇక నేమిటి చెయ్యడము, ఎక్కడికి వెళ్ళడం, ఎవరిని అడిగి తెలుసుకోవడం అని ఆలోచిస్తూ కూర్చుండగా కొంతసేపటికి రాత్రి నాకు పరిచయమైన మీనన్ అనే పెద్ద మనిషి నెమ్మదిగా పైనుంచి తలుపు కొట్టి నేను తలుపు తీయగానే నవ్వుతూ లోపలికొచ్చి, గుడ్ మార్నింగ్ సార్, రాత్రి సుఖంగా నిద్రపోయారా, పొద్దున టీ వగైరా అందినాయా? నేను సమాధానం చెప్పకుండానే, అదిగో అన్నీ అయినట్టున్నాయే అన్నాడు బల్ల మీద ఉన్న టీ కప్పు వగైరా సామాగ్రి చూసి. నన్నొకసారి ఊళ్ళోకి తీసుకెళ్ళి ఊరు చూపిస్తారా అని అడుగుదామనుకుంటూ ఉంటే తనే, మీరివేళ ఉంటారు కదా ఇక్కడ, ఏం చేస్తారు? మీరెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే నాతో వస్తే ఒకసారి ఊళ్ళో తిప్పి తీసుకొస్తాను, కొంత ఉత్సాహంగా ఉంటుంది మీకు అన్నాడు. నా ఊహ ఇట్టే కనిపెట్టినట్టు అన్న ఈ మాటలకు ఎంతో సంతోషించి, మీరు చాలా మంచివారండి, నేనే మిమ్మల్ని ఒకసారి ఊళ్ళోకి తీసుకువెళ్ళమని అడుగుదామనుకుంటున్నాను, నా ఊహ మీరు గ్రహించినట్లు మీరే తీసుకువెళ్తామంటున్నారు, చాలా సంతోషం, అయితే వెంటనే బయలుదేరదామా అన్నాను. లేవండి వెళ్దాం, మీరు మాట తలదూకోండి, మనం ముందు భోజనాల హాల్లోకి వెళ్ళి అక్కడ కొంచెం పలహారం చేసి బయటకు పోదాం అన్నాడు. పలహారం ఇప్పుడు అయ్యింది కదా అన్నాను. అబ్బే ఇది చాలదులేండి, ఇది ఊరికే మన దినచర్యకి ఉత్సాహం కల్పించడం వరకే దాని ప్రయోజనం, మరికొంత ఘనంగా పూటగా కడుపులో పడితేనే తప్ప మధ్యాహ్నం మళ్ళీ 1 గంట వరకు మన బండి నడవదు అంటూ నన్ను భోజనాల హాల్లోకి తీసుకువెళ్ళాడు. రాత్రి చూసిన హాలే అది, బల్లనిండా పళ్ళాలు, సాసర్లు, కత్తులు, కఠార్లు వగైరా సామాన్లు అమర్చున్నాయి. కొంతమంది అప్పుడే పలహారాలు చేస్తున్నారు. నిన్న రాత్రి కనబడ్డ తెలుగు ఆయన మమ్మల్ని చూసి గుడ్ మార్నింగ్ అని తల వంచి తన పలహారంలో నిమగ్నుడయ్యాడు. ఖాళీగా ఉన్న చోట మేమిద్దరం కూర్చున్నాం. మీరు బ్రాహ్మణులు కదా అన్నాడు మీనన్. వాడెలా తెలుసుకున్నాడా అని అనుకుంటుంటే, మీరు శాకాహారి కదా అందుకడిగాను. నా సమాధానం వినకుండానే మా వెనక నిలబడ్డ నౌకర్తో నాకు శాకాహారం, తనకు మామూలివి ఇమ్మని చెప్పాడు. అతను వెంటనే నాకు పళ్ళెన్నిండా చక్కని జావలాంటి పదార్థం, పాలు, పంచదార, రొట్టె, వెన్న వగైరాలమర్చాడు. మీనన్కు మరొకటేదో పెట్టాడు. ఒక్క క్షణం ఇటువంటి వస్తువులు తినేవాడి పక్కన కూర్చొని ఆ వాసన భరిస్తూ నేను భోజనం చేయవలసొచ్చిందే అని అదోలా అనిపించింది. ఈ సంగతి మా అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళేమంటారా అని ఆలోచిస్తుండగా మీనన్ వెంటనే, కానివ్వండి త్వరగా బయటకు పోదాం అని హెచ్చరించాడు. మేముభయులము మా పలహారం ముగించి బయటపడ్డాం. వీధిలో అడుగుపెట్టడంతోటే అప్పటికి 10 గంటలైనా కాకపోయినా వీధి నిండా గబగబా నడిచి వెళ్లే జనం, గుర్రబ్బళ్ళు, మోటార్ కార్లు, ట్రాంకర్లు కనబడ్డాయి. ఎంతో సందడి హడావిడిని. ఇక్కడ రోడ్లు మామూలు చదునుగా కాకుండా ఇటుకల్లాంటి రాళ్లతో తాపడం చేయబడ్డున్నాయి. అంచేత బండి గుర్రాల డెక్కలు వినిపించాయి. నా స్నేహితుడు నా కేసు చూసి నా ఊహ గ్రహించినట్లు 2-3 రోజులుంటే ఈ ధ్వనికి మీరు అలవాటు పడతారులేండి అన్నాడు. నెమ్మదిగా ఒక ట్రామ్ దగ్గరకు తీసుకువెళ్ళి ఎక్కిచ్చాడు. అక్కడ్నుంచి లండన్ నగర సందర్శనం ప్రారంభించాడు. ఎటు చూసినా 4 అంతస్తులకి తక్కువలేని మేడలు. వాటన్నిటికీ వీధివైపు కిటికీలకు పెద్ద పెద్ద అద్దాలు తలుపులు, వాటి వెనక తెరలు, అందులోంచి తొంగి చూసే జనము. కింద భాగాల్లో చాలా వరకు పెద్ద పెద్ద దుకాణాలు. రోడ్డు కిరువైపులా ఉన్న చెప్టాల మీద గబగబా నడిచి వెళ్లే స్త్రీ పురుష సందోహం చూస్తుంటే అదో తమాషాగా ఉంది. ఆడా మగ అందరూ కూడా కాళ్లకు బూట్లు తొడుక్కున్న వాళ్లే. అందరికీ ఒకటే హడావిడి తెల్లవారేసరికి ఇన్ని వేల జనం ఇంత హడావిడిగా ఎక్కడికి పోతుంటారా అనుకుంటూ కూర్చున్నాను. పక్కనున్న స్నేహితుడు ఏవేవో చెబుతూనే ఉన్నాడు. కొన్ని తలకు తగులుతున్నాయి, కొన్ని తగలటం లేదు. ఇంతలో ఊరి మధ్య నుంచి ప్రవహిస్తున్న నది దానిమీద వంతెన కనబడ్డాయి. చూడు చూడు, ఇదే థేమ్స్ నది అన్నాడు నా స్నేహితుడు. ఈ వంతెనే వాటర్లూ బ్రిడ్జ్ అన్నాడు. చాలా ప్రసిద్ధమైనది. ఆ పక్కనున్నది విచిత్రంగా కనబడ్డ పెద్ద భవనం పార్లమెంట్ హౌస్ అన్నాడు. ట్రామ్లో కూర్చుని చూసినా ఎంతో బ్రహ్మాండంగా కనబడ్డది. నది మన గోదావరి నదిలా పెద్దది కాకపోయినా ఎంతో ప్రముఖమైనదని, ఈ నదీ ముఖంలో నుంచి ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ ముఖ్యంగా మన దేశానికి నిత్యావసరానికి సమస్త సామాగ్రి ఎగుమతవుతూ ఉంటుందని నా మిత్రుడు చెప్పుకుపోతున్నాడు. ఈ నది, నదిలో ఓడలు, పక్కనున్న పార్లమెంట్ హౌసు, ఇవన్నీ చిన్నప్పుడు జాగ్రఫీలో చూసిన బొమ్మల్లాగానే ఉన్నాయి. ఏమీ తేడా లేదు. అతను చెప్పకపోతే నేనే అడిగేవాణ్ణి ఇది పార్లమెంట్ కాదా అని. ఇంకా అతనేదో చెప్పుకుపోతూ ఉన్నాడు. నా ఊహ ఎక్కడికో పోయింది. వర్తమానం దాటి వెనకెక్కడికో, ఏ కాలంకో. ఇవన్నీ నేను ఇదివరకు చూశాననే, నేనిక్కడ చాలాసార్లు తిరిగాననే భావం కలిగింది. ఇలాగనే ఫ్రాన్స్లో కూడా ఒకసారి ఆ ఊహ వచ్చింది. మా మిత్రుడు చెబుతున్నదేదీ వినబట్టం లేదు. నా స్మృతి గతంలో ఎక్కడికో పోయింది. నేను నిజంగా ఎప్పుడైనా పూర్వజన్మలో ఇక్కడికి వచ్చానా అనిపించింది కూడాను. నా స్నేహితుడు తను చెప్పేది నేను వినడం లేదని తెలుసుకొని కాబోలు నా భుజం మీద చేయి వేసి, ఏమండి నిద్రపోతున్నారా, ఏమైనా కలలుగంటున్నారా అన్నాడు నవ్వుతూ. కలలేనండి, మేలుకొని ఉండగానే నా ఊహకు దేశము కాలము దాటి ఎక్కడికో తీసుకుపోతున్నది. నేనిదివరకు వీటన్నిటినీ చూశాననే భావన కలుగుతోంది, చాలా చిత్రంగా ఉంది అన్నాను. నా మిత్రుడు ఒక్కసారి నా ముఖం కేసి దీర్ఘంగా చూసి 2 నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు. ఇలాగా సుమారు 1 గంట వరకు ట్రామ్లో కూర్చునే ఎన్నో భవనాలు చూశాం. కొన్ని నాటకశాలలు చూశాం, కొన్ని ప్రసిద్ధమైన చర్చిలు చూశాం. కానీ ఎక్కడా దిగడానికి, ఏదీ పరీక్షగా చూడ్డానికి వీలు కాలేదు. ఒకటొకటే సావకాశంగా చూడాలంటే కొన్ని మాసములు పడుతుంది సుమండి అని నా స్నేహితుడు చెప్పాడు. అంచేతను అంతటితో తృప్తి పడక తప్పింది కాదు. 1 గంట ఎక్కడో కొట్టింది. ఇంకను మనం దిగుదామని నా స్నేహితుడు చెప్పి నన్ను కిందకు తీసుకువెళ్లాడు. మీకేమన్నా ప్రయాసగా ఉందా? ఇక్కడెక్కడైనా లఘువుగా భోజనం చేసి మళ్లీ తిరుగుదామా, లేకపోతే బసకు వెళ్లి అక్కడ భోంచేసి కొంచెం విశ్రమించి మళ్లీ ఊరి మీద పడదామా అన్నాడు నవ్వుతూ. ట్రామ్లో కూర్చున్నాం కదా ఉదయం నుంచి, శ్రమే ఉన్నది. ఇక్కడెక్కడైనా మీరన్నట్లు భోజనం చేసి మళ్లీ మన చాంద్రాయణం సాగిద్దాం. రేపెలాగూ నేను వెళ్లాలనుకుంటున్నాను కదా అన్నాను. సరే రండైతేను అని ఒక చిన్న హోటల్కి దారితీశాం. మేం వెళ్లేటప్పటికి కొన్ని వేల మంది ఆ చిన్న హోటల్లో కూర్చున్నట్టు అనిపించింది. ఇంత చిన్న హోటల్ అయినా ఇక్కడికి ఇంతమంది వస్తున్నారంటే ఇదొక రకం మంచి హోటలే అయి ఉండాలి అనుకున్నాను. మేము గది 4 మూలలా తిరిగి ఒక 2 కుర్చీలు సంపాదించగలిగాం. మేము కుర్చీల మీద పూర్తిగా కూర్చోకుండానే ఒక నౌకరొచ్చి నాటి వంటకాలు వ్రాసి ఉన్న కార్డొకటి నా స్నేహితుడి చేతికి అందించాడు. అతను తీసుకుని తనకు కావలసిందేదో పురమాయించి నేను శాకాహారనని నాకు అనుకూలమైనవేవో తీసుకురమ్మనమని చెప్పాడు. ఆ కార్డేమిటి అని మా స్నేహితుడిని అడిగాను. అంటే ప్రతి హోటల్లోనూ అక్కడ లభ్యమయ్యే భోజన పదార్థాల జాబితా ఒకటి అచ్చయించి ఉంచుతారు. అక్కడకు వచ్చిన అతిథులకు అందిస్తే వారికి కావాల్సినవి చెప్పి తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని. ఏ హోటల్లో అయినా ఇదే పద్ధతి అని చెప్పాడు. మద్రాస్ హోటల్లో ఏ ఉన్నాయని మనం అడగడము, ఇడ్లీ సాంబార్ వడై అని ఏదో పెద్ద గొంతుకుతో ఏకరువు పెట్టడం, అన్నీ మనకు వినబడక ఏవో ఒకటి తెప్పించుకోవడం. తిన్న తర్వాతను మనతో చెప్పకుండా వెనకాలే అంజే కాలనా అని కేక వేయడం జ్ఞాపకం వచ్చి ఈ ఏర్పాటు చాలా బాగున్నదని అనుకుంటూ ఉండగా మా స్నేహితుడి ఎదుట ఒక ప్లేటు, నా ఎదుట ఒక ప్లేటు తీసుకొచ్చి ఆ నౌకర్ ఉంచాడు. నా ప్లేట్ చూసేటప్పటికీ నా కంటికి పొరపాటు గుప్పున వాసన నా ముక్కుకు తగిలింది. చూసేటప్పటికీ చక్కగా పచనమైన మత్స్యావతారం కనబడ్డది. ఇహను వరసాగా దశావతారాలు తెస్తాడా ఏమిటి అని భయపడుతూ ఇదేమిటి అన్నాను. చేపండి అన్నాడు నౌకరు. నేను శాకాహారిని కదా అన్నాను. మరి ఇది కూడా శాకాహారం కాదా అన్నాడు వాడు. ఇది శాకాహారం ఏమిటి అన్నాను. కాదండి సార్, దాన్ని చంపితే ఎర్రని రక్తం రాదు. ఎర్రని రక్తం కార్చే జంతు మాంసమే మాంసాహారం అవుతుంది అని నిర్వచనం చేశాడు. అయినా సరే ఇది నాకు పనికిరాదు అన్నాను. వెంటనే వాడ తీసుకువెళ్ళి ఉడకబెట్టిన కోడిగుడ్డో బాతుగుడ్డో తీసుకొచ్చాడు. ఇదేమిటో ఈ గాడిదగుడ్డు అన్నాను. వాడికి అదేమిటో అర్థం కాక కోడిగుడ్డండి అన్నాడు. ఇది శాకాహారమేనా ఏమిటి అన్నాను. అవునండి, అందులోనూ చాలా ప్రశస్తమైనది అన్నాడు. ఇది నాకు వద్దు అన్నాను. మరింకా శాకాహారం అంటే ఏమిటండి సార్? చేపా పనికిరాక గుడ్డు తినక మరింకేం తింటారండి అన్నాడు. అప్పుడు మా స్నేహితుడు కలగజేసుకొని,
వారికి కొంచెం అన్నం బంగాళదుంప కానీ క్యాబేజీ గాని అలాంటిది ఏదైనా మరొకటి తీసుకురా అన్నాడు. ఆ మాటలు విని వాడు నిర్ఘాంతపోయి, ఇలాంటి తిని వీళ్ళు ఎలా బతుకుతారా అనుకున్నాడు కాబోలు. నాకేసి ఒకసారి జాలిగా చూసి, ఈ వరసేహి బాగలేదు అన్నట్లు తల అటూ ఇటూ ఊపి 2 నిమిషాల్లో ఒక ప్లేట్లో గుప్పెడు అన్నము, ఇంకో 2 ప్లేట్లలో 2 కూరలు తీసుకొచ్చి నా ఎదుట పెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకొని, కాలే కడుపుకి దక్కిందే కమలం అన్నట్లు అది తిన్నాను. వెంటనే ఆ ప్లేట్ తీసుకుపోయి ఇంకొక ప్లేట్లో చక్కని సగ్గుబియ్యం పరమాన్నము పాలు తీసుకొచ్చి మా ఉభయులకు అందించాడు. పోని ఇదేనా హితవుగా ఉన్నదనుకొని అది ముగించి, పోని మరో ప్లేట్ తెమ్మందా అనుకుంటూ ఉంటే నా స్నేహితుడు నా ఊహ గ్రహించినట్టున్నాడు. అదేమీ వద్దని సైగ చేశాడు. మా భోజనం పూర్తి అయ్యి అవ్వకుండానే నౌకరు ఒక ప్లేట్లో బిల్లు తీసుకొని వచ్చాడు. అతను బిల్లు మొత్తం చెల్లించి అదనంగా 2 షిల్లింగులు కాబోలు ఇచ్చాడు. వాడది సంతోషంతో స్వీకరించి వెళ్ళిపోయాడు. మేము బయటకొచ్చాం. అక్కడ్నుంచి మళ్లీ మరో ట్రామ్ ఎక్కి నగర సంచారానికి ఉపక్రమించాం. చాలా పెద్ద పెద్ద షాపులు, వ్యాపార సంస్థలు, పత్రికా కార్యాలయాలు, పుస్తకాల షాపులు ఎన్నెన్నో కనబడ్డాయి. ఏ షాపులో చూసినా అక్కడ దొరికే వస్తువులన్నీ ఎంతో ముచ్చటగా అలంకరింపబడ్డున్నాయి. కానీ ఒక్కచోట మటుకు చూసిన షాపు భయంకరంగాను జుగుప్సాకరంగానూ ఉండి కడుపులో కిలికినట్లయి వాంతి వచ్చేటంత పనైంది. ఆ షాపులో గోవుల కళేబరాలు, గొర్రె మేక కళేబరాలు, పందుల కళేబరాలు వగైరా చర్మం లేకుండా కడుపు చీల్చి లోనున్న పేగులు తీసేసి నిలువునా వేళ్లాడుతూ కనబడ్డాయి. తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. మాంసం తింటే మటుకు బొమికలు మెళ్ళో వేసుకోవడం ఎందుకు అంటారు మనవాళ్లు. అలాగా ఈ భీకర ప్రదర్శనం లేకపోతేనేమో అనుకున్నాను. ఒక్క మాట దిగి ఆ దుకాణంలోకి వెళ్ళి ఆ యజమాన్ని ఇదేం పని అని మందలిద్దామని కూడా అనుకున్నాను. సిగ్గులేదా అని 4 దులిపేద్దాం అనుకున్నాను. ఇంతట్లోకే ఆ కొట్లు దాటిపోయాయి. ఆ దృశ్యం మరుగున పడగానే నా ఆవేశము తగ్గి, అదేం మన ఊరా మన దేశమా, మనం చెబితే వాళ్ళు వింటారా అని ఆలోచన తోచి, నయం తొందరపడి గొడవపడ్డాను గాను అని సంతోషించాను. తరువాతను ట్రఫల్గర్ స్క్వేర్ అని ఓ ప్రదేశం, అందులో మధ్యను నెల్సన్ శిలాప్రతిమ చూపించాడు. ఆ తర్వాతను ఏదో పికడల్లీ సర్కస్ అన్నాడు. అయితే ఇక్కడ కూడా సర్కస్ కంపెనీలుంటాయా అన్నాను. ఉంటే చూడవచ్చుననే ఉద్దేశంతో అతను నవ్వి, మనకు వీధిలో కనబడే జంతువులు తప్ప మరో జంతువులుండే సర్కస్ కంపెనీలు ఏమీ లేవిక్కడ. ఈ ప్రదేశం పేరు సర్కస్ అంటారు. ఆ పేరు ఎందుకొచ్చిందో మట్టుకు నాకు తెలీదు అన్నాడు. అప్పటికి సాయంత్రం 4 గంటలవుతోంది. మళ్ళీ ఒకచోట ట్రాము దిగుదామన్నాడు. మీనన్ నన్ను దింపి దగ్గరున్న మరో చిన్న హోటల్కు తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ టీ పలహారాలు వగైరా ఏర్పాటు చేశాడు. పలహారాలంటే మనకు పకోడీలు, పుణుకులు, మిఠాయి, ఉండలు వంటివి లేవు. రొట్టె, దానికి అనుపానం వెన్న, పండ్లతో తయారైన అదేదో జామ్మట అది, కొన్ని తీయని కేకులును, ఇవి పలహార వస్తువులు. లఘువుగా పలహారం కానిచ్చి మళ్లీ బయటపడ్డాం. ఈసారి ట్రామ్ ఎక్కకుండా కొంత దూరం షాపులకేసి చూస్తూ ఎంతో ఆనందంగా నడిచాం. అక్కడ ఒక పిక్చర్ హౌస్ అనేది ఉన్నది. అక్కడ నా మిత్రుడు ఆగాడు. పైన పెద్ద పెద్ద అట్టల మీద చిత్రమైన స్త్రీ పురుషుల బొమ్మలు కనబడ్డాయి. ఇదేమిటి అన్నాను. రండి లోపలికి పోదాం, ఇది చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. లోపల ఒక తెర మీద కదిలే బొమ్మల నాటకం మనకు కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అని లోపలికి దారితీసి చెరొక టిక్కెట్టు కొని లోపలికి తీసుకువెళ్లాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఒకతను మాకు దీపం చూపించి మేం కూర్చోవలసిన చోటు చూపించాడు. మేము కూర్చున్నాం. మా పక్కన ఎవరున్నారో, లోపల ఎంతమంది ఉన్నారో ఏమీ కనబడటం లేదు. మాకెదురుగా ఒక పెద్ద తెర తెల్లనిది. దానిమీదను స్త్రీ పురుష ఛాయలు హావభావాలతో కదిలిపోతున్నాయి. కొంతసేపటికి ఇది ఒక నాటకం, ఈ రూంలో ప్రదర్శితమవుతుందని తెలుసుకున్నాను. ఆశ్చర్యచకితుండయ్యాను. ఓ మాటామంతి లేకుండా, ఏ శబ్దం వినబడకుండా, మనిషి కనబడకుండా ఆ మనుషుల నీడతోనే సుమారు 2 గంటలసేపు మనకు నాటకం ప్రదర్శించగలిగారంటే ఎంతో అద్భుతం అనిపించింది. ఏ మనడానికి మాటలు కనబడలేదు. మధ్యన మటుకు 1-2 సార్లు వెలుతురొచ్చింది. ప్రదర్శించాలంతా కనబడ్డది. అది చాలా పెద్దది. అధమపక్షం 1000 మంది పైగా స్త్రీ పురుషాదులంతా కూర్చొని ఉన్నారు. ఇందులో తరతమ భేదం ఉన్నదేమో అప్పుడు తెలియలేదు. ఇంతమందిని ఏ అల్లరి లేకుండా ఈ ఛాయానాటకం ఆకట్టుకోగలిగిందంటే ప్రదర్శన సాగుతూనే ఉంది. వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు, వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉన్నారు. మన ఊళ్ళోకి మళ్ళే నాటకం పూర్తి కావడం, జనం పెద్ద గోల చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ బయటికి రావడం పద్ధతి ఇక్కడ లేదు. ఒక ప్రదర్శన కావడంతోటే ఆపకుండా మళ్లీ ఒక ప్రదర్శన ప్రారంభమవుతుంది. అంచేత ఎవరికి తీరిక అయినప్పుడు వారు వచ్చి లోపల కూర్చుని వారు ఏ రంగం దగ్గర నుంచి ప్రదర్శన చూశారో మళ్లీ ఆ రంగం వచ్చే వరకు కూర్చొని బయటకు వెళ్ళిపోతారు. అంతేగాని మొదటినుంచి మళ్లీ చూద్దామని ఎవ్వరూ అక్కడ కూర్చుండిపోరు. ప్రదర్శన జరుగుతున్నంతసేపు హాల్ అంతా ఎంతో నిశ్శబ్దం. మన దేశంలో ఇలా ఉండడం సాధ్యమా? న్యాయంగా తమరు చూడడం అయిపోవడంతోటే మన వాళ్లు బయటకు వెళ్ళిపోతారని, కొత్తగా వచ్చిన వాళ్లకు చోటు ఇస్తారని నేను నమ్మలేకపోయాను. వెంటనే వెళ్ళకపోతే మటుకు అడిగేవాడెవడు మనను? నాటకం బాగుంటే మరోమారు చూడవచ్చు కదా. ఇంతమందిలో మన్నెవరు అనుమానాలు పట్టలేరు కదా. నాటకశాల యజమానికి ఇంతట్లో పోయేదేముంది అనుకునే స్వభావం మంది అనుకుంటాను. అప్పటికి సుమారు 8 గంటలవుతోంది. మేము రోడ్డు మీదకొచ్చాం. ఏమండి ఈ పూటకు ఈ పర్యటన ముగించి బసకు చేరుకుందామా అన్నాడు మా స్నేహితుడు. అదే మంచిదనుకున్నాను. రోజంతా ట్రామ్లో కూర్చున్నా కొంచెం శరీరానికి ఇబ్బందే కలిగింది. బసకు చేరుకొని ఆ పూటకు భోజనాధికములు ముగించుకొని గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదికి వారు చేరుకున్నాం. నా గదిలో బట్టలు మార్చుకొని సుఖంగా పడుకొని నాటి దినచర్య అంతా ఒక మాట సమీక్ష చేసుకొని నా స్నేహితుడు ఎంత మంచివాడు, తెలుగువాడైన వాడు నన్ను పలకరించినైనా లేదే, ఇతడు పాపం నా మీద దయతలిచి ఒక రోజు అంతా నాతో తిరిగి తనకు ఏ ఇబ్బంది లేనట్టు కాలక్షేపం చేశాడు. మనవాళ్ళు కూడా ఇలా ఎందుకుండలేరో అనుకుంటూ నాకు తెలియకుండానే ఏరు దాటాను. అనగా నిద్రాదేవత ఒడిలోనికి ఒరిగానన్నమాట. ఉదయం లేచి నా నిత్య కృత్యములన్నీ తీర్చుకొని డ్రెస్ వేసుకునేసరికి మా స్నేహితుడు మీనన్ మళ్లీ వచ్చాడు. నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చుని, నీకు రాత్రి బాగా నిద్రపట్టిందా అని, ఏమీ అలసటగా లేదు కదా అని యోగక్షేమం కనుక్కున్నాడు. మీరివేళ ఉంటారా? ఇక్కడి నుంచి ఎక్కడికెళ్తారు? మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏమిటి అన్నాడు. నాకు ఏ ఏర్పాటు లేదని, ఏం చేయాలో తోచడం లేదని, ఇంటి దగ్గర ఏమీ ఆలోచించకుండా, ఏ నిర్ణయాలు తీసుకోకుండా, ఎవ్వరితో చెప్పకుండా వచ్చానని నా రహస్యం బయటపెట్టాను. అతను నవ్వి, నీ వాలకం చూస్తే ఇలాంటి పని ఏదో చేశావని ఊహించానులే. నీలాంటి వాళ్ళు మీ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే రావడం మొదలుపెట్టారు. అయితే నువ్వు ఏం చదువుదామని అనుకుని వచ్చావు? డబ్బు సరిపడా ఉందా? మీ వాళ్ళు పంపిస్తారా? లేకపోతే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతావా అన్నాడు. నేను కొలంబో నుంచి మా వాళ్లకు ఉత్తరం రాశానని, వాళ్ళు నాకు మార్సెల్స్కు డబ్బు పంపించారని, నన్ను ఇంటికి రమ్మని బతిమాలుతూ ఉత్తరం రాశారని, కానీ అలా వెళ్ళిపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదని, ఎలాగో శ్రమపడి మా వాళ్ళు డబ్బు పంపించగలరని, అంచేత ఎక్కడో ఒక చోట చదువులో ప్రవేశించాలని నా నిర్ణయమని చెప్పాను. నేను ఎక్కడ చేరితే బాగుంటుందో, ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుందో, నేనక్కడకు ఎలా వెళ్లాలో మీ సలహా ఇస్తే సంతోషిస్తాను. నాకు బారిస్టర్ పరీక్షకు చదవాలని ఉన్నది. నేను ఇంటి దగ్గర హైస్కూల్ చదువుతో ఆగిపోయాను. ఇంక నేనేం చేయాలో చెప్పండి అన్నాను. బావుంది, చాలా సంతోషం. నీవు అన్నమాట, నీవు చేసిన పని దాపరికం లేకుండా చెప్పావు నన్ను నమ్మి. నిన్ను చూస్తే చాలా పసివాడువని, అమాయకుడువని తెలిసింది. నీమీద నాకు సోదరభావం కలిగింది. నీవు ఇలాంటి చోట్ల నెగ్గుకు రావడం కష్టం. స్కాట్లాండ్లో ఎడింబరో పట్టణానికి నువ్వు వెళితే అక్కడుండి చదువుకోవచ్చు. అక్కడుండడానికి ఇక్కడికంటే సుఖంగా ఉంటుంది, డబ్బు చాలా తక్కువ అవుతుంది. మన దేశస్థులు చాలామందే ఉన్నారక్కడ. ఊరు ఇంతకంటే చాలా చిన్నది కావడం మూలాన తరచూ మన వాళ్ళందరినూ కలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. నీవు హై స్కూల్ చదువుతో ఇంటి దగ్గర ముగించానన్నావు కనుక ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చోవలసి ఉంటుంది. 3-4 మాసములు అక్కడే ఎవరి చేతనో ప్రైవేట్ చెప్పించుకుని పరీక్షకు వెళ్ళవచ్చును. ఆ తర్వాత నీవనుకున్న బారిస్టర్ పరీక్షకు చదవవచ్చును. నీకు ఓపిక ఉంటే ఎంఏ పరీక్షకు కూడా ఏకకాలమందు చదవవచ్చు. ఏమంటావు అన్నాడతను. నేనండానికేమున్నది, మీరేం చెప్పినా దానికి తథాస్తు అండవే నా పని అన్నాను. అయితే ఈవేళ నేను నీతో రావడానికి తీరుబడలేదు. ఈ ఇండియా హౌస్ సంస్థను నడపడానికి ఇక్కడ ఒక ఆవిడ మేనేజర్గా ఉంది. ఆమె మధ్యాహ్నం నీవలే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని జంతు ప్రదర్శనశాలకు వెళ్లాలనుకుంటోంది. నిన్ను ఆమెకు పరిచయం చేస్తాను, ఆమెతో కూడా వెళ్ళు. మీరు సాయంత్రం 4-5 గంటలకు ఇక్కడికి తిరిగి వస్తారు. అప్పటికి నేను రావడానికి ప్రయత్నం చేస్తా. మనం ఇప్పుడు పలహారం ముగించి ఆవిడ్ని కలుసుకుందాం. ఆ తర్వాత నా దారి నేను వెళ్తాను అంటూ భోజనాలశాల వైపు దారితీశాడు. అక్కడ మా పని ముగించుకొని ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. ఆమె నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానం చేసినా ఆమెను చూస్తే మటుకు నాకు కొంచెం భయం అనిపించింది. గుండె ఒక్కసారి దడదడలాడింది. ఆమె సుమారు 50 ఏళ్ల వయసు మనిషి, బాగా లావుగా పొడుగ్గా గంభీరంగా కనబడ్డది. నా స్నేహితుడు నేను ఫలానా అని, నిన్న రాత్రే కొత్తగా వచ్చానని, ఇవాళ రేపో వెళ్ళిపోతానని పరిచయం చేశాడు. ఆమె కరచాలకు చెయ్యి జాపి, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, మీకు తొందర పని లేకపోతే ఇంకో 4 రోజులున్నా ఇబ్బంది లేదు, ఈ ఊరు అందాలన్నీ చూడవచ్చు, లేక ఇక్కడనే ఉండి చదువుకున్నా చదువుకోవచ్చు అంది. నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె నన్ను కూర్చోమని నా ఊరు పేరు అన్నీ అడిగింది. మరో 2 నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్నం భోజనం కాగానే జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు మీ దేశం నుంచి కొత్తగా వచ్చిన వారిని తీసుకొని వెళ్లాలనుకుంటున్నాను, నీవు కూడా వస్తావా అని అడిగింది. తప్పకుండా సంతోషంగా వస్తా అన్నాను. అయితే 2 గంటలకు కలుసుకుందాం అంది. నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేశాను. నేను మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఎప్పుడు రమ్మని పిలుస్తారో అని 1 గంటన్నరకల్లా సిద్ధమై కూర్చున్నాను. జంతు ప్రదర్శనశాల ఏమిటో, ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేశారో, అది చూసేదేమిటి, ఎక్కడ పడితే అక్కడ మనకు అన్ని రకాల జంతువులు సింహాలు సర్కస్లోకి మళ్ళీ ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చుండగా సరిగ్గా 2 నిమిషాలుందనగా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే రమ్మనమని ఒక మనిషి వచ్చి చెప్పాడు. నేను రెడీయే అంటూ లేచి అతని వెనుక బయటికొచ్చాను. ముందు హాల్లో 10-15 గురు మన దేశస్థులు, నాకంటే కొద్దిగా పెద్దవారు అక్కడ నిలబడున్నారు. వాళ్ల మొహాలకేసి చూస్తే అందులో ఒక్కడూ తెలుగువాళ్లాగా కనపడలేదు. నేనా ముఖ పరీక్ష చేస్తుండగానే గడియారము 2 కొడుతూ ఉండగా ఉదయం నాతో మాట్లాడిన మేనేజర్ అమ్మగారు డ్రెస్ వేసుకొని నెత్తిమీద ఏవో రకమైన ఈకలు ఉన్న టోపీ ధరించి పైన పాదాల వరకు ఉండే పెద్ద కోటు తొడుక్కొని చేతిలో కర్ర పుచ్చుకొని ప్రవేశించింది. ఆ కోటు చూసిన తర్వాతను ఇలాంటిది అందరూ వేసుకోవాలి కాబోలు అనుకున్నాను. నేను తక్కిన వాళ్ళని కూడా చూస్తే వాళ్ళందరూ కూడా తొడుక్కునే ఉన్నారు. అందరి కళ్ళు నామీద పడ్డాయి. అది గ్రహించుకొని నేనిప్పుడే వస్తానండి అని గబగబా నా గదిలోకి పరిగెత్తి నేను ఆ కోటు తొడుక్కొని వచ్చాను. వెంటనే బయలుదేరాను. వీధిలోకి వచ్చేసరికి 10-15 మంది కూర్చోవడానికి సరిపడే కారు ఒకటి సిద్ధంగా ఉంది. మేమందులో కూర్చోగానే బయలుదేరి ఊరంతా తిప్పి తిన్నగా ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళింది. మేమంతా అక్కడ దిగి లోపలికెళ్ళాం. లోపల ప్రవేశించడానికి టికెట్లు కూడా కొనుక్కోవాలి. మా అందరి బదులు మేనేజర్ అమ్మగారే టికెట్లు కొన్నారు. లోపలికి వెళుదాం గదా
అదేదో మన పెద్ద పశువులశాలలా ఉంటుందనుకున్నాను. అలా కాకుండా ఏదో కొన్ని వందల ఎకరాలు వ్యాపించినట్టు కనిపించింది. అందులో కొంత భాగం కటకటాలు కట్టిన ఇళ్లలాంటి వాట్లలో కొన్ని జంతువులు, జంతువులంటే నేను ఆవులు, గేదెలు, ఎడ్లు, పోతులు, మేకలు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, ఇంకా కావలిస్తే ఏనుగులు, లొట్టుపిట్టలు తప్ప మరేముంటాయనుకున్నాను. ఇవి లేనే లేవసలు. అక్కడ లేళ్ళు, దుప్పులు, కొన్ని రకాల గుర్రాలు, కొన్ని రకాల కంచెరగాడిదలు. ఆఫ్రికా నుంచొచ్చాయట. అవేవో జీబ్రాలట, గుర్రాల్లాగానే ఉన్నాయి. ఎటొచ్చి ఒంటి నిండా పెద్ద చారలు, పెద్దపులి చారల్లాంటివి. కావడం పెద్దపులు నేను చూడలేదు గాని పెద్దపులికి చారలుంటాయని పెద్దలు చెప్పటం, అది కాకుండా మా ఊళ్ళో పీర్ల పండగలో పెద్దపులి వేషాలు వేసేవాళ్ళు ఈ చారలు వేసుకోవడం ప్రత్యక్షంగా చూశాను. అలాంటి చారలున్న గుర్రాల్లాంటి జీబ్రాలు చాలా అందంగా కనబడ్డాయి. ఇంటికి వెళ్ళిన తర్వాతను అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఒక జత జీబ్రాలు కొనుక్కొని రెండు గుర్రాల బండి లాంటి దానికి వీట్లని కట్టి ఏ మెడ్రాసో తీసుకువెళ్ళినా జనం అంతా విరగబడి చూసి సంతోషిస్తారు. ఏమైనా సరే వాట్లను తీసుకువెళ్లాల్సిందే అనుకున్నాను. పందులు దేశవాళీవి, అడవి పందులు. ఇవి కూడా మామూలు వాట్లలా ఉన్నా నోట్లో పైకి కనబడుతూ రెండు పెద్ద కోరలతో ఉన్నాయి. వీటికంటే చాలా చిత్రమైనది, అందమైనది, భయంకరమైనది, పందిజాతికంతటికి శిరోభూషణమైనది. ఆ జాతికంతలోనూ చిన్నది ముళ్ళపంది కనబడ్డది. ఏం చిత్రంగా ఉంది! దాని ఒంటి నిండా నలుపు తెలుపు రంగులో, ఆ రంగులాలో ఏడంగులాలో పొడవు గల వాడి అయిన ముళ్ళు సూది మోపడానికి వీల్లేకుండా శరీరం నిండా ఉన్నాయి, ముఖం మీద తప్ప. ఇవన్నీ పుట్టుకతోటే ఉంటాయా, లేకపోతే తరువాత ఇలా మొలుస్తాయా? లేకపోతే చూసేవాళ్లను గమ్మత్తు చేయడానికి ప్రదర్శనశాల వాళ్ళు ఈ ముళ్ళ తొడుగు ఏదైనా తొడుగుతారా అని ఆలోచిస్తుండగా మాతో కూడా ఉన్న ప్రదర్శనశాల తాలూకు మనిషి కటకటాల మధ్యలో నుంచి కర్రతో ఒక దానిని పొడిచాడు. దానికి ఒళ్ళు మండి, అమ్మ వెధవా, ఉండు, నీ పని చెప్తా అన్నట్లు ఒక విధమైన శబ్దం చేసి వాడి మీదకు ఉరకబోయింది. చిత్రమేమిటంటే ఆ క్షణంలో మనకు గరి పొడిచినప్పుడు మన శరీరం మీద రోమాలు నిలబడినట్లుగా ఈ పంది మీద ముళ్ళన్నీ టక్కున లేచాయి. ఆ స్థితిలో ఇది ఎవరి మీదనైనా పడితే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటే అప్పుడా మనిషి ఉపన్యాస ధోరణిలో వీటి సంగతంతా చెప్పుకొచ్చాడు. శత్రుబారి నుండి తప్పించుకొని బయటపడటానికి ఆత్మసంరక్షణ కోసం పరమాత్ముని మహాప్రసాదం ఇది అని నా కేసు తిరిగాడు. నేను అనాలోచితంగా మరి తక్కిన జంతువులకో అన్నాను. వాడొక్కసారి నా కేసి తీక్షణంగాను, తరువాత కొంచెం జాలిగాను చూసి ఏ జంతువుకు తగినా అవసరమైన రక్షణ శక్తిని వాటికి తగ్గ రీతిగా దైవం ఏర్పాటు చేస్తాడు అన్నాడు. మా మేనేజర్ అమ్మగారి ముఖంలో మందహాసం కనిపించింది. మేము ముందుకు సాగాం. ఇక కోతులు, కొండముచ్చులు ఉండే చోటుకు వెళ్లాం. చిన్న పెద్ద కొన్ని వందల రకాలు కిచకిచలాడుతూ, పళ్ళికిలిస్తూ, మా కేసి తమాషాగా చూస్తూ, ఎగురుతూ, ఊచులు పట్టుకుని పైకెక్కుతూ, మళ్ళీ కిందకి దిగుతూ, వాటిలో అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా కనబడ్డాయి. ఇతర చోట్ల అన్నిటికంటే ఈ కోతుల దగ్గరే జనం ఎక్కువగా మూగారు. వచ్చిన వాళ్ళందరూ ఆడ, మగ, పిన్న, పెద్ద అందరూ కూడా వాటి కోసమని ఏవేవో కాయలు, గింజలు, పళ్ళు కూడా కొని తెచ్చుకున్నారు. అవి లోపలికి వేస్తుంటే వాటిలో అవి దెబ్బలాడుకుంటూ ఒకదాని చేతిలో ఒకటి మరొకటి ఇమ్మని లాక్కుంటూ తింటూ మమ్మల్ని చూసి పళ్ళికిలిస్తూ మరికొన్ని ఇమ్మని చేతులు జాపుతూ ఉంటే ఎంతో వింతగానూ సంతోషంగానూ ఉంది. వచ్చిన వాళ్ళెవ్వళ్ళు ఓ పట్టాన కదిలిపోవటం లేదు. కొందరు ఆడవాళ్లు, పిల్లలు ఈ పళ్ళు వగైరా తమ చేతిలో వాటిని వాటికి అందించి అవి తీసుకుంటుంటే సంతోషిస్తూ ఆడుకుంటున్నారు. ఇంతలో ఒక అమ్మాయి చెయ్యి జాపి అది అందుకోబోతుంటే దాన్ని ఏడిపించడానికి చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కుంది. అది కోపంగా చూస్తూ ఊరుకుంది.
ఈ అమ్మాయి రెండోసారి ఊరుకోక మళ్లీ చేయి చాపింది. రెప్పపాట్లో ఆ కోతి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంది. అమ్మాయి మొర్రోమని అరుస్తూ ఉంటే అది పళ్ళి కిలిస్తూ చెయ్యి విడిచిపెట్టలేదు. ఇంతలోనే అక్కడ నౌకరొచ్చి ఆ కోతిని మందలించి కొడతానని బెదిరించేసరికి అది విడిచిపెట్టింది. ఈ గందరగోళం చూడ్డానికి జనం చాలామంది గుమిగూడారు. వాళ్లల్లో వాళ్లు నవ్వుకున్నారు. ఈ అమ్మాయికి సానుభూతి చూపించారు కొందరు. కొందరు వెళ్ళిపోతూ ఉన్నా మరికొందరు స్త్రీలు అక్కడే నిలబడి లోకాభిరామాయణం చెప్పుకుంటున్నారు. పంజరానికి దగ్గర్లో ఒక లావాటి మనిషి కొంచెం వయసు మళ్లిందే తలా చేతులు ఊపుతూ ఏదో ఉత్సాహంగా కబుర్లు చెప్తోంది. మేమింకా ముందుకు వెళ్దామని బయలుదేరాం. పంజరం ఊచలు పట్టుకొని లోపల ఉన్న కోతి చాలాసేపటినుంచి ఈవిడ అభినయం చూస్తూ ఉపన్యాసం వింటూ పళ్ళికిలిస్తూ ఉన్నది. ఈవిడ సంభాషణ హడావిళ్ళో అనుకోకుండా తనకు తెలియకుండా పంజరానికి దగ్గరగా జరిగింది. ఆ కోతి రెప్పపాట్లో ఈవిడ నెత్తిమీద టోపీ అందుకొని లాగింది. మొర్రోమంది ఈవిడ. అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆ టోపీతో పాటు ఆవిడ నెత్తిమీదున్న కృత్రిమ కేశాలంకరణం కూడా ఊడి వచ్చింది. ఆవిడకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ఒళ్ళు మండి తన చేతిలో ఉన్న కర్రతో ఆ కోతిని కొట్టబోయింది. కోతి నవ్వుతూ లోపలికి తప్పుకుంది. ఎటొచ్చి కటకటాల్లో నుంచి ఈ టోపీ లాగలేక అక్కడే విడిచిపెట్టింది. ఈవిడ దాన్ని తీసుకుని ఇంతమందిలోనూ ఇది నెత్తిమీద ఎలా పెట్టుకోవడమా అని ఆలోచిస్తుండగా అక్కడికొక నౌకరు పరిగెత్తుకొచ్చి కోతిని కోప్పడి పరామర్శించి ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరలోనే అలంకరించుకోవడానికి స్త్రీలకేర్పాటైన ఒక గదిలోనికి తీసుకుని వెళ్లాడు. ఆమెను చూస్తే ఎంతో జాలి వేసింది. నాకు ఆ కోతి కొంటితనం చూస్తే నవ్వొచ్చింది. అందుకనే కాబోలు ఇళ్లల్లో అల్లరి చేస్తుంటే కోతి గుణాలు అంటుంటారు అనుకున్నాను. ఆ తర్వాతను నేననుకున్నట్లుగానే కొన్ని ఏనుగులున్నాయి. అక్కడ సర్కస్లోకి మళ్లేనే మచ్చిక చేసిన ఏనుగులు రెండు మూడింటిని తీసుకొచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకొస్తున్నారు అక్కడున్న కాపలావాళ్లు. వాటికి ఏ అడ్డూ లేకుండా ఆరుబయటనే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంత జంతువు చాలా నిరపాయమైనదట. ఎవ్వర్నీ ఏమీ చెయ్యదట. ఎవ్వరేదిచ్చినా తొండంతో తీసుకుని నోట్లో వేసుకుంటుంది. అక్కడ ఎక్కువసేపు నిలబడవలసిన అవసరం లేకపోయింది. ఆ పక్కనే లొట్టిపిట్టలు కనబడ్డాయి. వాటిని బొమ్మల్లోనే గాని ఇదివరకెప్పుడూ చూడలేదు. వాటి పొడిగాటి మెడలు, మూపురాలు, ఆ ముఖాలు చూస్తే మొత్తం మీద జంతుకోటికి అంతలోకి ఇదే అందవికారమైన జంతువు అనిపించింది. అక్కడ నిలబడలేకపోయాను నేను. ఇంకొక 10 వారాలు ముందుకు వెళ్లేసరికి ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన మరో చిత్రమైన జంతువు జిరాఫీ కనబడ్డది. దాని పొడిగాటి కాళ్ళు, కుదిమట్టమైన శరీరము ఒక రకం బాగానే ఉందిగాని దాని మెడ ఎంత పొడుగో చెప్పలేను. తాటి చెట్టు చిగురు కూడా అమాంతం అందుకోగలదని అనుకున్నాను. ఇది ఆకు అలము తింటూ బతుకుతుందట. అందుకని ఎంత ఎత్తైన కొమ్మలను అందుకొని భుక్తి గడుపుకోవడానికి సృష్టికర్త ఏర్పాటు అని మాతో వస్తున్న నౌకరు చెప్పాడు. అంత పొడుగు మెడ ఉన్నా చూడ్డానికి కొంత ముచ్చటగానే ఉంది. దాని ముఖం లేడి ముఖంలాగా ఎంతో అమాయకంగాను భీరుగాను కనబడ్డది. 2 నిమిషాలు దగ్గర నిల్చుని మా వాళ్లను అనుసరించి ఇంకొంచెం ముందుకు వెళ్లాను. అక్కడొక పెద్ద బావి, దాని చుట్టూ ఎత్తైన గోడ, అందులో ఒక జంతువు కనబడ్డది. దాన్ని ఖడ్గమృగం అన్నారు. దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము కనబడ్డది. దాని ఖడ్గమటది. ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆ కొమ్ముతో చీల్చేస్తుందటది. దాని చర్మం కూడా ఇనుపురేకులా ఎంతో దళసరి. బల్లెం కూడా దూరేటట్లు లేదు. అది కొంతసేపు నేలమీదా తిరుగుతుందట. ఇది ఆఫ్రికా దేశం నుంచే వచ్చిందని విన్నాను. మన వేపును కనబడే పెద్ద బొబ్బిలిపోతంతుంది. కొంత భయంకరంగానే కనబడ్డది. ఇంకా తరువాతను పులులు, సింహాలు చూశాం. వాటిని స్వేచ్ఛగా విడిచిపెట్టినా ఎంతో పెద్ద ఆవరణకు చాలా ఎత్తుగా ఇనుపు బల్లాలతో అడ్డుకట్టారు. అందులో అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. పులిపిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి. అవి చాలా ముద్దుగా ఉన్నాయి. సింహాలు దర్జాగానూ భయంకరంగానూ ఉన్నాయి. కానీ ఇంత అందంగా కనపడలేదు.
కొన్ని చిరుతపులులు ఉన్నాయి, అవి చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఇలాంటివి జంతువులు ఎన్నెన్నో కనపడ్డాయి. తరువాత మేము జంతుజాలాన్ని విడిచిపెట్టి పక్షిజాతిని చూడ్డానికి వెళ్ళాం. ఈ పక్షిజాతిలో ఎన్ని రకాలో, ఎన్ని రంగులో, ఎన్ని రూపాలో, ఎన్ని ధ్వనులో వర్ణించడానికి శక్యం కాకుండా ఉంది. వీటిలో మనకు పరిచయమైన కాకులు, గ్రద్దలు, కొంగలు, చిరుతలు ఉన్నాయి. ఈ చిలకల్లోని ఎర్రన్ చిలకలు కూడా ఉన్నాయి. ఒక రకం చిలక మన మామూలు చిలక కంటే సుమారు 10 రెట్లుంటుంది. దాని తోక 3-4 అడుగుల పొడుగుంటుంది. ఇది జపాన్ నుంచో ఎక్కడ్నుంచో వచ్చిందన్నారు. ఆ తర్వాత పక్షిజాతకంతకీ అలంకారము, అందము తెచ్చిన నెమళ్లు కనబడ్డాయి. వీనికంటే చిత్రంగా మనం ఎన్నడూ కనీ విని ఎరుగని నిప్పుకోళ్ళు కనబడ్డాయి. అవి బాగా ఎత్తుగా ఉంటాయి, బలిష్టంగానూ ఉంటాయి. వేడివేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట. వాటి రెక్కల్లో ఉండే ఈకలు చాలా అందంగా ఉంటాయని అక్కడ స్త్రీలు వాటిని తమ టోపీలు వగైరా అలంకరణకు ఉపయోగిస్తారని చెప్పాడు మాతో ఉన్న మనిషి. ఇంకా మన దేశంలో హిమవత్ పర్వతాలలో ఉంటాయనుకునే హంసలు, అనేక రకాల బాతులు, కొంగలు కనబడ్డాయి. బర్మా నుంచి కాబోలు వచ్చిన తెల్లని చిలకలు కనబడ్డాయి. ఇలా ప్రపంచంలో 800 రకాల పక్షుల్లో తీసుకువచ్చి మన ఆనందం కోసం, విజ్ఞానం కోసం ఇక్కడ బంధించట్టే పెట్టారు. అసలు ఇన్ని రకాలుంటాయని ఎలా తెలుసుకున్నారో, వాటన్నిటినీ ఎలా పట్టుకు తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏవేవో చూస్తూ హఠాత్తుగా ఒక పెద్ద హాలులాంటి దానిలోకి ప్రవేశించాం. దాని నిండా బీరువాలలో తీగల తలుపుల వెనకాల రకరకాల పాములు కనబడ్డాయి. వాటిలో కూడా ఇన్ని రకాలున్నవని ఎప్పుడూ ఎరగన్నేను, వినలేదు కూడాను. వాటిని చూస్తూనే ఒళ్ళు జలదరించి భయం వేసింది. కాని నిదానంగా చూస్తుంటే వాటిలో కూడా ఏదో కొంత సౌందర్యం ఉన్నట్టు అనిపించింది. చాలా చిత్రమే. ఈ సౌందర్యంతో పాటు విషము, వికార ఆకారము ఎందుకు కూర్చాడా భగవంతుడు అనుకుంటూ మరికొంచెంసేపు ఇంకా ఏవేవో రకరకాలు చూస్తూ కాళ్ళు పడిపోతుంటే 2-3 గంటల సేపు అలాగే ఓపిగ్గా తిరిగి ఇంకా ఏవేవో చూడవలసినవి ఉన్నవన్నా అంతటితో ఆ పూటకు ముగించి వెనక్కు మళ్ళాం. మా మేనేజర్ అమ్మగారు మా మీద దయతలిచి ఓ టీ దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి టీలు, పలహారాలు ఇప్పించింది. పలహారాలు ముగించుకొని బయటకొచ్చి మా కారులో కూర్చున్నాం. ఇంకా బసకు చేరి కోటు విప్పేస్తేగాని అడుగు కింద పెట్టలేబోతున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఈ తిప్పడం చాలదన్నట్లు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పార్కుట, హైడ్ పార్కు అనే ఉద్యానవనానికి తీసుకువెళ్ళి కొంతసేపు అక్కడా తిప్పింది మా మేనేజరమ్మ. అక్కడ వృక్షజాతులు, పుష్పజాతులు, వింతైన రంగుల ఆకుల మొక్కలు అనేకములు ఎంతో అందంగా అమర్చబడి అక్కడక్కడా కనబడ్డాయి. ఈ పార్కులో విహారానికి బళ్లమీదను, గుర్రాలమీదను కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారట. ఇది పూర్తిగా చూడవాలంటే ఒక పూటో 2 పూటలో పడుతుందనిపించింది. ఈ ఊళ్ళో ఇన్ని చూడవలసిన ప్రదేశాలుంటే ఒక్కొక్కటి చూడడానికి రోజులు తరబడి పడుతూ ఉంటే ప్రత్యేకంగా ఈ లండన్ నగరము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూడ్డానికే 1 సంవత్సరం సరిపోయేట్టుంది అనుకున్నాను. అందుచేతను ఇంకా ఈ నగరాన్ని సావకాశంగా మరో మాటెప్పుడో చూడవలసిందే అని కూడా అనుకున్నాను. ఈ ఊహలతో కాళ్ళు ఈడ్చుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటే మా ఆవిడ, పొరపాటు పొరపాటు, మా మేనేజర్ అమ్మగారు నెమ్మదిగా నా దగ్గరకొచ్చి, ఏమీ కష్టంగా ఉన్నదా నాయనా? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? నడవడానికి ఇబ్బందిగా ఉందా? నీ ముఖం కూడా చాలా అలసిపోయి వాడిపోయినట్లుగా కనబడుతోంది. పోనీలే, ఈ పూటకు ఇంతటితో ముగించి ఇంటికి వెళ్దాం అంది నా భుజం మీద చెయ్యి వేసి నాకేసి జాలిగా చూస్తూ. ఆవిడ ఆదరణకు నాకెందుకో ఇట్టే దుఃఖం వచ్చింది. పైకి గంభీరంగా, అబ్బే పర్వాలేదులేండి, మనతో వచ్చిన వాళ్ళందరికూ ఇంకా చూడవల్లనుంటే చూపించండి, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అన్నాను సిగ్గుపడుతూ. అబ్బబ్బే ఎంత మాట, నాకూ పని ఉంది, ఈవేళకి చూసింది చాలు, మరొకప్పుడు తరువాత చూడవచ్చును, బస్కే వెళ్దాం రా అని కారు దగ్గరికి తారతీసింది. కారులో కూర్చుని ఒక అరగంటలో బస్కు చేరుకున్నాం. అక్కడ నాకోసమే మా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వి నెమ్మదిగా నాతో నా గదిలోకొచ్చాడు. గదిలో ప్రవేశించగానే ముందు నా కాలి జోళ్లు ఊడదీసి అవతల గిరవాడు పెట్టి మేజోళ్లు కూడా తీసేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్లి వేణీళ్లతో పాదాలు కడుక్కొని కాసేపు ఆ వేణీళ్లలోనే ఉంచితే ఈ నొప్పి లాగేస్తుందని, నేనొచ్చేదాకా తను కూర్చుంటానని ముందు ఆ పని చేసుకోమని సలహా ఇచ్చాడు. సరేనని అడుగుదీసి అడుగు వెయ్యలేక నెమ్మదిగా స్నానాల గది చేరుకొని అక్కడ మీనన్ చెప్పినట్లు వేణీళ్లలో సుమారు పావుగంట సేపు కాళ్లు పెట్టుకుని కూర్చునేసరికి ఉపశమనంగా హాయిగా ఉండి నొప్పి చాలా భాగం చేత్తోడు తీసేసినట్టు పోయింది. కాళ్ళు తుడుచుకొని నా గదిలోకొచ్చాను.
ఏమండి కాళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడేమన్నా సుఖంగా ఉందా, నొప్పి ఏమైనా తీరిందా అన్నాడు మీనన్.
మీ దయవల్ల చాలా భాగం బాధ తగ్గింది, ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గుతుందనుకుంటున్నాను, కానీ మరి ఈ రాత్రే ప్రయాణం అనుకుంటున్నాను కదా అన్నాను.
ఇంకా ఒకటి రెండు రోజుల ఆలస్యమైనా మునిగిపోయేదేమీ లేదు, మీరు కాలేజీలో చేరడానికి ఇంకా కొంత వ్యవధి ఉంది, అందుచేత తొందరపడవలసిందేమీ లేదు, కూర్చోండి అన్నాడు. నేను కూర్చున్న తర్వాత రెండు నిమిషాలు ఊరుకొని, అయితే మీకు దుస్తులు సరిపడనన్నున్నవా, ఈ చలికి మీరు ఆగ్గలుగుతున్నారా, ఇబ్బందేం పట్టంలేదు కదా అన్నాడు.
చలి ఎక్కువగానే ఉందండి, భరించడం కష్టంగానే ఉంది అన్నాను.
మీ బట్టలు ఏం ఉన్నాయని నేను అడుగుతున్నానని ఏమీ అనుకోక చెప్పండి, మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించిందా, అలాగనే ఉంది చూస్తే, ఇక్కడికి పనికిరాదు, చలి మాట ఎలా ఉన్నా ఈ కుట్టు ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు. తరువాత సూట్ అడుగున అండర్ ఉందా అని అడిగాడు.
అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాను.
ఊరికే సూట్ తొడుక్కున్నారా, దాని అడుగున ఇంకేమీ లేదా అన్నాడు.
ఇంకేమీ లేదు అన్నాను. అతను నిర్ఘాంతపోయి, చాలా పొరపాటు చేశారు, ఇటువంటి దేశంలో చాలా ప్రమాదం, అడుగును కూడా ఉన్నితో తయారైనవి చర్మాన్ని అంటిపెట్టుకొని ఉండే బనియన్లాంటివి కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కొని ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం, అంచేతను ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి, రేపుదయాన్నే నేనొచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకువెళ్తాను, మీకు కావలసినవి మీరు కొనుక్కుందురుగాని, రేపుగాని తప్పితే ఎల్లుండుగానే వెళ్తురుగాని, పెందలాడే భోజనం చేసి సుఖంగా పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది, ఈ బడలికా తగ్గుతుంది, ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకువెళ్తాను, మీరు కావలసినవన్నీ కొనుక్కుందురుగాని, మిమ్మల్ని పొద్దున్నే కలుసుకుంటాను, గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు.
అతను చెప్పినట్లుగానే నేను వెంటనే భోజనం చేశాను, వచ్చి పడుకున్నాను.
కూర్చోడానికి కూడా ఓపిక లేకపోయింది, రేపు మళ్లీ ఏం కొనాలో ఏమిటో, మళ్లీ ఎంత ఖర్చవుతుందో అని ఆలోచనలో పడ్డాను.
ఇప్పటికీ ఏ రోజుకారోజైన ఖర్చులో నా వంతు నేను మీనన్కి ఇచ్చేస్తున్నాను, అతను చిరునవ్వుతో థ్యాంక్స్ అని తీసుకునేవాడు.
ఈవేళ ఖర్చంతా మేనేజరమ్మ పెట్టింది, ఎవ్వళ్లని ఒక్క కానీ అడగలేదు, ఎవ్వరూ ఇవ్వనూ లేదు, ఇదంతా ఆఖరును బిల్లులో చేరుస్తుందో లేకపోతే గవర్నమెంట్ వారు చేసిన ఉచిత ఏర్పాటో తెలీదు, ఇది ఏమి తడిసిమోపిడవుతుందో అని ఆలోచన పూర్తికాకుండానే నాకు తెలియకుండానే నిద్రలో పడ్డాను. ఉదయాన్నే లేచి దంతధావనాధికములు పూర్తి చేసుకునేసరికి మీనన్ మిత్రుడొచ్చాడు.
ఏం సోదరా బయలుదేరదాం, సిద్ధంగా ఉన్నావా అన్నాడు. మేమిద్దరం భోజనాల హాల్లోకి వెళ్లి టీ పలహారాదులు ముగించి వీధిలోకొచ్చాం.
Now you are listening to My Media, the voice of India.